హోషేయ గ్రంథము 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. హోషేయ భార్యాబిడ్డలు. యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు, వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో, ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు, ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది. కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయ్యము కూతురు గోమెరును పెళ్లాడాడు. ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది. యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు, వీడికి యెజ్రెయేల్ అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు, దాన్నిబట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసేస్తాను. ఆ రోజుల్లో జరిగేదేమిటంటే నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరిచేస్తాను. గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. యెహోవా అతనికి ఇలా చెప్పాడు, దీనికి లోరూహామా అని పేరు పెట్టు, ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలిపడను, అయితే యూదావారిపై జాలి చూపుతాను. వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు. లోరుహామా పాలు మానిన తర్వాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది. యెహోవా ఇలా చెప్పాడు, వీడికి లో అమ్మీ అని పేరు పెట్టు, ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను. అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్ర తీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది, దాన్ని కొలవలేమో, లెక్కబెట్టలేమో. ఎక్కడ మీరు నా ప్రజలు కారు అని వారితో చెప్పానో అక్కడే మీరు సజీవుడైన దేవుని ప్రజలు అని వారికి చెబుతారు. యూదా, ఇశ్రాయేలు ఒక్కచోట సమకూడతారు, తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు, ఆ దేశంలో నుండి బయలుదేరుతారు. ఆ యెజ్రెయేలు దినం మహాప్రభావ దినం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము. మీ సోదరులతో మీరు నా ప్రజలు అని చెప్పండి, మీ అక్క చెల్లెళ్లతో మీరు కనికరానికి నోచుకున్నారు అని చెప్పండి. ఇశ్రాయేలుకు శిక్ష యథాస్థితి. మీ అమ్మపై న్యాయ విచారణ మొదలుపెట్టు, వ్యాజ్యం వెయ్యి, ఆమె నా భార్య కాదు, నేనామెకు భర్తనీ కాను, ఆమె మొదట తన వేశ్యావృత్తిని మానుకోమనండి, తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి, లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను, ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను, దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను. ఆమె పిల్లల మీద జాలి చూపను, ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు, వారి తల్లి కులట, వారిని కన్న తల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె నా విటుల వెంట పోతాను, వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు అనుకుంది, కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్లకంచె వేస్తాను, దానికి దారి కనపడకుండా గోడ కడతాను, అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేకపోతుంది, ఎంత వెతికినా వారు దానికి కనబడరు. అప్పుడు ఆమె అంటుంది, నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను, ఎందుకంటే ఇప్పటికంటే అదే బాగుంది, దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలుదేవునికి ఉపయోగించారు. కాబట్టి నా ధాన్యాన్ని, నా ద్రాక్షారసాన్ని వాటి కోతకాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను. ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని జనపనార లాగేసుకుంటాను. దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించేవారెవరు ఉండరు. ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను. ఆమె పండుగలు, అమావాస్య పర్వదినాలు, విశ్రాంతి దినాలు, వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను. ఇవి నా విటులు నాకిచ్చిన జీతం అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను. అది బయలుదేవుళ్ల పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. ఆ దేవుళ్లకు ధూపం వేసినందుకు నగలు పెట్టుకుని సింగారించుకుని నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు. ఆ తర్వాత ఆమెను మళ్ళీ నా వైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను. ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. యవ్వన ప్రాయంలో ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది. ఆ రోజుల్లో యెహోవా అంటున్నాడు, నీవు నా బయలు అని నన్ను సంబోధించవు, నా భర్త అంటావు. ఇక మీదట బయలుదేవుళ్ల పేర్లు నీ నోటి నుండి తుడిచివేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు. ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను. నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. నీతి న్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. యెహోవానైనా నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. ఆ దినాన నేను జవాబిస్తాను. ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి. భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేసే మనవి ఆలకిస్తాయి. నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. లోరుహామాపై నేను జాలిపడతాను. నా ప్రజలు కానివారితో మీరే నా ప్రజలు అని నేను చెప్పగా వారు నీవే మా దేవుడివి అంటారు. ఇదే యెహోవా వాక్కు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము. హోషేయ తన భార్యను తిరిగి తెచ్చుకోవటం. యెహోవా నాకిలా చెప్పాడు, ఇశ్రాయేలీయులు ఎండు ద్రాక్ష ముద్దలను ఆశించి ఇతర దేవుళ్లను పూజించిన నేను యెహోవాను. వారిని ప్రేమించినట్టే తన భర్త ప్రేమను చూరగొనిన వ్యభిచారిణి దగ్గరకు పోయి ఆమెను ప్రేమించు. కాబట్టి నేను 15 తులాల వెండి, 330 కిలోల బార్లీ ధాన్యంతో ఆమెను కొన్నాను. ఆమెతో ఇలా అన్నాను, సుదీర్ఘకాలం నీవు నాతో ఉండిపో. వేశ్యగానైనా, ఏ మగాడికి చెందిన దానిగానైనా ఉండవద్దు. నేను కూడా నీ పట్ల అలానే ఉంటాను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా, అధిపతి లేకుండా, బలి అర్పించకుండా ఉంటారు. దేవతాస్తంభాన్ని గాని, ఏఫోదును గాని, గృహదేవుళ్లను గాని ఉంచుకోరు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గర, తమ రాజు దావీదు దగ్గర విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు. హోషేయ గ్రంథం నాల్గవ అధ్యాయము. ఇశ్రాయేలీయులు దుర్నీతి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవటం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధమాడటం, హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటైపోయింది. ప్రజలు కన్నం వేస్తారు, మానక హత్య చేస్తారు. కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది. దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్లంతా క్షీణించిపోతున్నారు. సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి. ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు. ఒకడు మరొకడిపై నింద వెయ్యనివ్వవద్దు. ఎందుకంటే యాజకులారా, నేను తప్పు పట్టేది మిమ్మల్నే. యాజకులు పగటివేళ కూలికిపోతారు, రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు. నీ తల్లిని నేను నాశనం చేస్తాను. నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు, ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు. నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను, ఎందుకంటే నీవు నీ దేవుడనైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను. యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు, కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను. నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే జరుగుతుంది. వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను, వారి క్రియలను బట్టి వారందరికీ ప్రతీకారం చేస్తాను. వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు, నన్ను విడిచిపోయారు. కాబట్టి వారు భోజనం చేసినా తృప్తి పొందరు, వ్యభిచారం చేస్తారు గాని అభివృద్ధి పొందలేరు. లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్ష మద్యం, కొత్త ద్రాక్షారసం వారి మతి పోగొట్టాయి. నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్కబొమ్మల దగ్గర విచారణ చేస్తారు. వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది. వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు. వారు పర్వత శిఖరాల మీద బరులర్పిస్తారు, కొండలపై ధూపం వేస్తారు, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల క్రింద, మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు. అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు, మీ కోడళ్ళు కూడా వ్యభిచారుణులయ్యారు. మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను, మీ కోడళ్ల వ్యభిచారాన్ని బట్టి నేను వారిని శిక్షించను. ఎందుకంటే ప్రజలు తామే వేశ్యల దగ్గరికి పోతారు, తామే ఆలయ వేశ్యలతో పోకిరీ పనులు చేయటం కోసం బరులర్పిస్తారు. అవగాహన లేని జనం నిర్మూలమైపోతారు. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైపోయావు, అయినా యూదా ఆ పాపంలో పాలు పొందకపోవుగాక. మీరు గిల్గాలు వెళ్లొద్దు, బేతా వెనుక పోవద్దు, యెహోవా జీవంతోడని ప్రమాణం చేయొద్దు. పొగరుబోతు పెయ్యలాగా ఇశ్రాయేలు వారు మొండిగా ప్రవర్తించారు. మైదానంలో మేసే గొర్రెపిల్లలను నడిపించినట్టు దేవుడు వారినెలా నడిపిస్తాడు? ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు, అతణ్ణి అలానే ఉండనియ్యి. వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా వ్యభిచారం మానుకోలేదు. వారి అధికారులు ఎంతో ఇష్టంగా సిగ్గుమాలిన దాన్ని ప్రేమిస్తారు. సుడిగాలి వారిని చుట్టబెట్టుకుపోతుంది. తాము అర్పించిన బలుల కారణంగా వారు సిగ్గుపడతారు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము. ఇశ్రాయేలీల విషయంలో దేవుని ఉగ్రత. యాజకులారా, నా మాట వినండి. ఇశ్రాయేలు వంశమా, శ్రద్ధగా విను. రాజవంశమా, విను. మీరు మిస్పా మీద ఉరిగా, తాబోరు మీద వలగా ఉన్నారు. కాబట్టి మీ అందరిపైకి తీర్పు రాబోతున్నది. తిరుగుబాటుదారులు తీవ్రంగా వధ జరిగించారు, కాబట్టి నేను వారినందర్నీ శిక్షిస్తాను. ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు తెలియని వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వేశ్యవయ్యావు. ఇశ్రాయేలు వారు మైలుబడిపోయారు, వారు నా దగ్గరికి రాకుండా వారి క్రియలు అడ్డుపడుతున్నాయి. వారిలో వ్యభిచార మనసుంది, నన్ను అంటే యెహోవాను వారు ఎరుగరు. ఇశ్రాయేలు వారి గర్వం వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది. ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు తమ దోషంలో చిక్కుకుపోయి తొట్రుపడుతున్నారు. వారితో బాటు యూదావారు కూడా తొట్రిల్లుతున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకపోతారు, గాని ఆయన వారికి కనబడడు, ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు. వారు యెహోవాకు విశ్వాసఘాతుకులయ్యారు, అక్రమ సంతానాన్ని కన్నారు. ఇక ఇప్పుడు వారి అమావాస్య పర్వదినాలు వారి పొలాలతో సహా వారిని మింగేస్తాయి. గిబియాలో బాకా ఉదండి, రమాలో భేరీనాదం చెయ్యండి. బెన్యామీను, మేము మీతో వస్తున్నాం అని బేతావెనులో కేకలు పెట్టండి. శిక్ష దినాన ఎఫ్రాయిము శిథిలమైపోతుంది. తప్పనిసరిగా జరగబోయేదాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారికి నేను తెలియజేస్తున్నాను. యూదావారి అధిపతులు సరిహద్దురాళ్లను తీసేసేవారిలా ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్టు నేను వారిపై నా ఉగ్రత కుమ్మరిస్తాను. ఎఫ్రాయిమీయులు నలిగి పచ్చడైపోయారు. తీర్పు వల్ల వారు సమూల నాశనమయ్యారు, ఎందుకంటే వారు విగ్రహాలకు వంగి నమస్కరిస్తూ నడుచుకుంటున్నారు. ఎఫ్రాయిమీయుల పాలిట చెదపురుగులాగా, యూదావారికి కుళ్ళిపోజేసే వ్యాధిలాగా నేను ఉంటాను. తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు, తన పుండును యూదా చూశాడు. ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు, ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేకపోయాడు, నీ పుండు నయం చేయలేకపోయాడు, ఎందుకంటే నేను ఎఫ్రాయిమీయులకు సింహంలాగా ఉంటాను, యూదావారికి కొదమసింహం వలె ఉంటాను. నేనే వారిని చీల్చేసి వెళ్ళిపోతాను, నేనే వారిని తీసుకుపోతాను. వారిని విడిపించేవాడొక్కడ కూడా ఉండడు. వారు తమ దోషాన్ని ఒప్పుకుని నన్ను వెదకే వరకూ నేను నా చోటికి తిరిగి వెళ్ళను. తమ దురవస్థలో వారు నన్ను మనస్ఫూర్తిగా వెదికే సమయం దాకా నేను వదిలిపెట్టను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం, రండి. ఆయన మనలను చీల్చివేశాడు, ఆయనే మనలను స్వస్థపరుస్తాడు, ఆయన మనలను గాయపరిచాడు, ఆయనే మనకు కట్లు కడతాడు. 2 రోజుల తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా 3వ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం, ఆయన్ని అనుసరించుదాం రండి. పొద్దుపడవటం ఎంత ఖచ్చితమో ఆయన రావటం అంత ఖచ్చితం. వర్షం చినుకుల్లాగా, భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు. ఇశ్రాయేలుయుల అపనమ్మకం. ఎఫ్రాయిము, నేను నిన్నేం చెయ్యాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచులాగా, త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది. కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని మొక్కలు చేశాను, నా నోటి మాటలతో నేను వారిని హతమార్చాను. నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను. ఆదాములాగా వారు విశ్వాసఘాతుకులై నా నిబంధనను ఉల్లంఘించారు. గిలాదు పాపాత్ముల పట్టణమైపోయింది. అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి. బందిపోటు దొంగలు పొంచి ఉండేలా యాజకులు పొంచి ఉండి షెకెము దారిలో హత్య చేస్తారు. వారు ఘోర నేరాలు చేశారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది. నా ప్రజల సంపదలు మళ్లీ వారికి ఇచ్చినప్పుడు యూదా నీకోసం కూడా కోత సిద్ధంగా ఉంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము. నేను ఇశ్రాయేలును బాగుచేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషము కనిపిస్తుంది. షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. వారు మోసం అభ్యాసం చేస్తారు. దొంగతనానికి చొరబడతారు. బందిపోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు. తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ, అవి నా ఎదుటనే జరిగినప్పటికీ, వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు. వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు. వారంతా కాముకులే. రొట్టెలు కాల్చేవాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతా పొంగేదాకా పొయ్యిని బాగా వేడిచేసి ఊరుకున్నట్టు వారంతా కాముకులే. మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసుకులతో చెయ్యి కలిపాడు. పొయ్యిలాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది. వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసేవారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించేవాడు ఒక్కడు కూడా లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అటువంటి వాడయ్యాడు. పరాయివారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియలేదు. ఇశ్రాయేలు వారి ప్రతిష్టే అతనిమీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరగటం లేదు. ఆయనను వెదగటం లేదు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ అయిపోయింది. అది ఐగుప్తీయులను పిలుస్తుంది. తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది. వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను. వారికి బాధ. వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశనం వారిమీదికి ముంచుకొస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే కాని వారు నా మీద అబద్ధాలు చెప్పారు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గాని మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. ధాన్యం కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరుచుకుంటారు. కాని నా నుండి దూరంగా వెళ్ళిపోతారు. నేను వారి చేతులు బలపరిచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు. వారు తిరిగి వస్తారు గాని సర్వోన్నతుని దేవుని వైపు తిరగరు. వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తిపాలవుతారు. ఇలా వారు ఐగుప్తు దేశంలో ఎగతాళికి గురి అవుతారు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము. దేవుని దండన. బాకా నీ నోట ఉంచుకో. ప్రజలు నా నిబంధన అతిక్రమించారు. నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలటానికి గద్దవస్తూ ఉంది అని ప్రకటించు. వారు నాకు మొర్రపెడతారు, మా దేవా, ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగిన వారమే. కాని ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు. కాబట్టి శత్రువు వారిని తరుముతాడు. వారు రాజులను నియమించుకున్నారు. కాని నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు, కాని వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు, కాని అదంతా వారు నాశనమైపోవటానికే. ప్రవక్త ఇలా అంటున్నాడు, షోమ్రోను, ఆయన నీ దూడను విసిరి పారేశాడు. యెహోవా ఇలా అంటున్నాడు, నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంతకాలం వారు అపవిత్రంగా ఉంటారు? ఈ విగ్రహం ఇశ్రాయేలు వారి చేతిపనే కదా. కంసాలి దాన్ని తయారు చేశాడు, అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది. ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు, పెనుగాలిని వారు కోసుకుంటారు. కనిపించే పైరులో కంకులు లేవు, దాన్ని గానుకుల వేస్తే పిండి రాదు. ఒకవేళ పంట పండినా విదేశీయులు దాన్ని కోసుకుంటారు. ఇశ్రాయేలు వారిని శత్రువులు కబళిస్తారు. ఎవరికీ ఇష్టం లేని ఓటికుండల్లా వారు అన్యజనుల్లో చెదిరి ఉంటారు. వారు ఒంటరి అడవి గాడిదలాగా అశ్షూరీయుల దగ్గరికి పోయారు. ఎఫ్రాయిము తన కోసం విటులను డబ్బిచ్చి పిలిపించుకుంది. వారు కానుకలు ఇచ్చి అన్యజనాల్లో విటులను పిలిపించుకున్నా ఇప్పుడే నేను వారిని సమకూరుస్తాను. చక్రవర్తి పీడన పెట్టే బాధ కింద వారు కృశించిపోతారు. ఎఫ్రాయిము పరిహారం కోసం ఎన్నెన్నో బలిపీఠాలను కట్టింది, కాని అతడు పాపం చేయడానికి అవే దోహదం చేశాయి. నేను 10,000 సార్లు అతని కోసం నా ధర్మశాస్త్రాన్ని రాయించి నియమించినా అయినా దాన్ని ఎప్పుడూ చూడనట్టుగా అతడు ఉంటాడు. నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాంటి బలులను నేను, అంటే యెహోవాను, అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది. ఇశ్రాయేలు వారు తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు. తమ కోసం భవనాలు కట్టించుకున్నారు. యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాలను తగలబెడతాను, వారి కోటలను ధ్వంసం చేస్తాను. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. ఇశ్రాయేలుల శిక్ష. ఇశ్రాయేలు, అన్యప్రజలు సంతోషించేలా నీవు సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి నమ్మక ద్రోహం చేశావు. నీ కళ్ళాలన్నిటి మీద ఉన్న ధాన్యాన్ని బట్టి నీవు వేశ్యకిచ్చే మామూలు కోరావు. కళ్ళాలు గాని ద్రాక్ష గానుగులు గాని వారికి అన్నం పెట్టవు, కొత్త ద్రాక్షారసం ఉండదు. వారు యెహోవా దేశంలో కొనసాగరు. ఎఫ్రాయిమీయులు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తింటారు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణం అర్పించరు. వారు అర్పించేవి ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకునేది ప్రలాపం చేసేవారి ఆహారం వలె ఉంటుంది. దాన్ని తినేవారంతా అపవిత్రులైపోతారు. వారి ఆహారం వారికే సరిపోతుంది, అది యెహోవా మందిరంలోకి రాదు. నియామక పండగల్లో, యెహోవా పండగ దినాల్లో మీరేమి చేస్తారు? చూడండి, వారు నాశనం తప్పించుకుంటే ఐగుప్తు దేశం వారికి పోగయ్యే స్థలంగా ఉంటుంది. మెంఫిస్ పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉంటుంది. వారి అపురూపమైన వెండి వస్తువులను దురదగొండి మొక్కలు ఆవరిస్తాయి. ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగుతుంది. శిక్షాదినాలు వచ్చేస్తున్నాయి, ప్రతీకార దినాలు వచ్చేశాయి. ప్రవక్తలు బుద్ధిలేనివారు, ఆత్మమూలంగా పలికేవారు వెర్రివారు. ప్రజల విస్తార దోషం, వారు చూపిన తీవ్ర శత్రుత్వం మూలంగా ఇశ్రాయేలు వారు ఇది తెలుసుకుంటారు. నా దేవుని దగ్గర ఉండే ప్రవక్త ఎఫ్రాయిముకు కావలివాడు. వారి దారులన్నిటిలో పక్షులకు పన్నే వలలు ఉన్నాయి. దేవుని మందిరంలో వారి పట్ల శత్రుత్వం ఉంది. గిబియా రోజుల్లో లాగా వాళ్ళు చాలా దుర్మార్గులైపోయారు. యెహోవా వారి దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి పాపాలకై ఆయన వారికి శిక్ష విధిస్తాడు. యెహోవా ఇలా అంటున్నాడు, అరణ్యంలో ద్రాక్షపండు దొరికినట్టు ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. వసంతకాలంలో అంజూరపు చెట్టు మీద తొలిఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్పెయోరు దగ్గరికి పోయారు. ఆ లజ్జాకరమైన దేవుడికి తమను అప్పగించుకున్నారు. తాము మోహించిన విగ్రహాల్లాగానే వారు కూడా అసహ్యులయ్యారు. ఎఫ్రాయిము విషయానికొస్తే వారి కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది. ప్రసవమైనా గర్భవతులుగా ఉండటమైనా గర్భం ధరించటమైనా వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినా వారికి ఎవరూ మిగలకుండా తీసేస్తాను. నేను వారి నుండి ముఖం తిప్పుకున్నప్పుడు అయ్యో వారికి బాధ. లోయలో నాటిన తూర్పట్టణంలాగా ఉండడానికి నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకున్నాను. అయితే ఓచకోత కోసేవారి పాలు చేయడానికి అది తన పిల్లలను బయటికి తీసుకువస్తుంది. యెహోవా వారికి ప్రతీకారం చెయ్యి. వారికి నీవేమి ప్రతీకారం చేస్తావు? వారి స్త్రీలకు గర్భస్రావమయ్యే గర్భసంచులను, పాలులేని స్తనాలను ఇవ్వు. గిల్గాలులో వారు చేసిన పాపం మూలంగా అక్కడే నేను వారికి విరోధినయ్యాను. వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇక నా మందిరములో నుండి తోలివేస్తాను. వారిని ఇక మీదట ప్రేమించను. వారి అధికారులంతా తిరుగుబాటు చేసేవారు. ఎఫ్రాయిము రోగి అయ్యాడు. వారి వేరు ఎండిపోయింది. వారు ఫలించరు. వారు పిల్లలను కన్నప్పటికీ వారి ముద్దు బిడ్డలను నాశనం చేస్తాను. వారు నా దేవుని మాట వినలేదు గనక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశం విడిచి అన్యజనుల్లో దేశదిమ్మరులవుతారు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. ఇశ్రాయేలు గుబురుగా పెరిగిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం విరగగాసింది. ఫలించిన కొద్దీ వారు బలిపీఠాలను మరి ఎక్కువగా కట్టుకున్నారు. తమ భూమి సారవంతమైన కొద్దీ వారు తమ దేవతాస్తంభాలను మరి విశేషంగా నిర్మించారు. వారి హృదయం కపటమైనది. వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష పొందుతారు. యెహోవా వారి బలిపీఠాలను కూల్చేస్తాడు. వారి దేవతాస్తంభాలను ధ్వంసం చేస్తాడు. వాళ్ళిలా అంటారు, మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం, రాజు మనకేమి చేస్తాడు? వారు శుష్కప్రియాలు వల్లిస్తారు, అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కల్లాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి. బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు. దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోషపడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు. వారు గొప్ప రాజుకు కానుకగా అషూర్ దేశంలోకి బందీలుగా వెళ్ళిపోతారు. ఎఫ్రాయిము అవమానం పాలవుతుంది. ఇశ్రాయేలు వారు విగ్రహాల మాటలు విన్నందుకు సిగ్గుపడతారు. షోమ్రోను రాజు నాశనమైపోతాడు. నీళ్లలో కొట్టుకుపోయే పుడకలాగా ఉంటాడు. ఇశ్రాయేలు వారి పాపానికి ప్రతిరూపాలైన ఆవెనులోని ఎత్తైన పూజాస్థలాలు నాశనమవుతాయి. వారి బలిపీఠాల మీద ముళ్లకంప పెరుగుతుంది. పర్వతాలతో మమ్మల్ని కప్పండి అని, కొండలను చూసి మా మీద పడండి అని వారు చెబుతారు. ఇశ్రాయేలు, గిబియా దినాల నుండి నీవు పాపం చేస్తూ వచ్చావు. వారు అక్కడ ఉండిపోయారు. గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం ముంచుకు రాలేదా? నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను. వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు. ఎఫ్రాయిము కంకులు నూర్చటంలో నైపుణ్యం సంపాదించిన పెయ్య, అయితే దాని నున్నని మెడకు నేను కాడి కడతాను. ఎఫ్రాయిము పొలం దున్నుతాడు, యూదా భూమిని దున్నుతాడు, యాకోబు దాన్ని చదును చేస్తాడు. మీకోసం నీతి విత్తనం వేయండి, నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి. ఇదివరకెప్పుడూ దున్నని బీడు భూమి దున్నండి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ యెహోవాను వెదకటానికి ఇదే అదను. నీవు దుర్మార్గం అనే పంట కోసం దుక్కి దున్నావు, పాపమనే కోత కోసుకున్నావు. ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు, నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు. నీ ప్రజల మధ్య అల్లరి రేగుతుంది, ప్రాకారాలు గల నీ పట్టణాలన్నీ పాడైపోతాయి. షల్మానురాజు యుద్ధం చేసి బేతర్బేలను పాడు చేసినట్టు అది ఉంటుంది. పిల్లలతో సహా తల్లులను నేలకేసి కొట్టి చంపినట్టు అది ఉంటుంది. ఇలా మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు నీకు నాశనం ప్రాప్తిస్తుంది. ప్రాతఃకాలాన ఇశ్రాయేలు రాజును పూర్తిగా నిర్మూలం చేస్తారు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము. ఇశ్రాయేలు పట్ల దేవుని జాలి. ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతని పట్ల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచాను. వారిని ఎంతగా పిలిస్తే బయలుదేవుళ్లకు వారు అంత ఎక్కువగా బలులర్పించారు, విగ్రహాలకు ధూపం వేశారు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే, వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే. నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు. మానవత్వపు బంధంతో వారిని నడిపించాను, స్నేహబంధాలతో తోడుకుపోయాను. వారి పళ్ల మధ్య నుంచి కాడిని తీసినవాడిలా నేను వారికి ఉన్నాను, వంగి వారికి అన్నం తినిపించాను. ఐగుప్తు దేశానికి వారు మళ్లీ తిరిగిపోరా, నా దగ్గరికి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా? వారి పథకాలను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరిస్తుంది, అది వారి పట్టణపు గడియలు విరగ్గొడుతుంది, వారిని నాశనం చేస్తుంది. నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు. మహోన్నతుడినైన నాకు మొరపెట్టినా ఎవడూ నన్ను ఘనపరచడు. ఎఫ్రాయిము, నేనెలా నిన్ను విడిచిపెడతాను? ఇశ్రాయేలు, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను? అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను? సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను? నా మనసు మారింది, నా కనికరం రేగింది, నా ఉగ్రతాగ్నిని మీపై కురిపించను. నేను మళ్లీ ఎఫ్రాయిమును నాశనం చేయను, నేను దేవుణ్ణి, మనిషిని కాను. మీ మధ్య ఉన్న పవిత్రుణ్ణి నా ఉగ్రతతో బయలుదేరను. వారు యెహోవా వెంట నడుస్తారు, సింహం గర్జించినట్టు నేను గర్జిస్తాను. నేను గర్జించగా పశ్చిమ దిక్కున ఉన్న ప్రజలు వణుకుతూ వస్తారు, వారు వణుకుతూ పక్షులు ఎగిరి వచ్చినట్టు ఐగుప్తు దేశంలో నుండి వస్తారు, గువ్వల్లాగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి వస్తారు. నేను వారిని వారి నివాసాల్లో కాపురముంచుతాను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు పాపం. ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. కాని యూదావారు ఇంకా నాతోనే ఉన్నారు, పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు, తూర్పుగాలి వెంట పరిగెడుతున్నాడు, మానక అబద్ధమాడుతూ బలత్కారం చేస్తున్నాడు. ప్రజలు అషూరీయులతో సంధి చేస్తారు, ఐగుప్తునకు ఒలీవ నూనె పంపిస్తారు. యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు, యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు. తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమను పట్టుకున్నాడు, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు, అతడు దూతతో పోరాడి గెలిచాడు, అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు. ఈయన యెహోవా, సేనల ప్రభువు, యెహోవా అని ఆయన్ని పిలవాలి. కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు. కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చేయటమే వారికి ఇష్టం. నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. నియామక దినాల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను మళ్లీ మిమ్మల్ని డేరాల్లో నివసింపచేస్తాను. ప్రవక్తలతో నేను మాటలాడాను, విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను, ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను. గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే అక్కడి ప్రజలు పనికిమాలినవారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నని చేని చాళ్లపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్ళిపోయాడు. భార్యా కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. భార్యా కావాలని అతడు గొర్రెలు కాచాడు. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు. ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము. ఎఫ్రాయిము వినాశనం. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు. తర్వాత బయలుదేవుణ్ణి బట్టి అపరాధి అయి అతడు నాశనమయ్యాడు. ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. వాటికి బలులు అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకోండి అని చెబుతారు. కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, పెందలకడ ఆరిపోయే ప్రాతకాలపు మంచులాగా ఉంటారు. కళ్లంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, పొగగొట్టంలో గుండా వెళ్లిపోయే పొగలాగా ఉంటారు. మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప నీవు ఏ దేవుడిని గుర్తించకూడదు. నేను తప్ప వేరే రక్షకుడు లేడు. మహాయండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను. చిరుతపులి దారిలో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటాను. పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను. ఇశ్రాయేలు, నీమీదికి వచ్చిపడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు. నీ రాజు ఏడి, నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమైపోయాడు? రాజును అధిపతులను నా మీద నియమించు అని నీవు మనవి చేశావు గదా. కోపంతో నీకు రాజును నియమించాను, క్రోధంతో అతణ్ణి తీసిపారేశాను. ఎఫ్రాయిము దోషం పోగుపడింది, అతని పాపం పోగుపడింది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది. ప్రసవం సమయంలో బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అయినా పాతాళవశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా, పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా, నాకు కనికరం పుట్టదు. ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్ధిల్లినా తూర్పుగాలి వస్తుంది, యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది, అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోతాయి, ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి, అతని బావిలో నీరు ఉండదు, అతని శత్రువులు అతని ధన నిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ కొల్లగొడతారు. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక ప్రజలు కత్తివాత కూలుతారు, వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు, గర్భవతుల కడుపులు చీరేస్తారు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. పశ్చాత్తాపపడమని పిలుపు. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసిందేమిటంటే, మా పాపాలన్నిటినీ పరిహరించు, మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు, అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము. అషూరీయులు మమ్మల్ని రక్షించరు, మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము, మీరే మాకు దేవుడు అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది, వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను వారిని బాగుచేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది, మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను, చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు, లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరుపారుతారు, అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి, ఒలివ చెట్టుకు ఉండే శోభ అతనికి కలుగుతుంది, లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు, ధాన్యం వలె వారు తిరిగి మొలుస్తారు, ద్రాక్ష చెట్టులాగా వికసిస్తారు, లెబానోను ద్రాక్షారసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది. ఎఫ్రాయిము ఇలా అంటాడు, బొమ్మలతో నాకిక పనేమిటి, నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేస్తున్నాను, నేను సతతహరిత సరళ వృక్షం వంటి వాణ్ణి, నా వల్లనే నీకు ఫలం కలుగుతుంది. ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి, నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు, అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.